అందువల్ల మంత్రం ఎప్పటికప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. అలా మననం చేసుకుంటూ సముద్ర జలం దగ్గరికి వెళ్ళారట. మగ్నాక పయోధి సలిలే తపస్తే పుహు సమాహితాహ. సముద్ర జలంలోకి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి సావధానపూర్వకంగా తపస్సు చేయడం ప్రారంభించారు. ఆనందంగా వాళ్ళు అక్కడ ప్రపంచాన్ని మర్చిపోయి ఆ మునిగిపోయి నీళ్ళలో మునిగిపోతే ఎవరు ఇబ్బంది పెట్టరు. అందుకని ఆ ఇబ్బంది లేకుండా తపస్సు చేసుకుంటున్నారట. పిలిచేవాళ్ళు ఉండరు, ఏమండోయ్ మీ జపము మీరు బాగానే ఉన్నారు, వెళ్ళి కాస్త తోటకూర తండి అనేవాళ్ళు ఉండరు అక్కడైతే సముద్రంలో. అందుకని ప్రశాంతంగా తపస్సు చేసుకుంటున్నారట. సర్వలోకాశ్రయుడు జగత్పతి శ్రీ నారాయణుడిని మనస్సులో పెట్టుకున్నారు. 10,000 సంవత్సరాల కాలం ఇలా సముద్రంలో తపస్సు చేస్తుంటే వాళ్ళ నెత్తిమెంచి పుట్టేట పుస్తకాలు, అంతపూర్వం లోకంలో పుస్తకాలు లేవు, మొదటిసారి పుస్తకాలు పుట్టాయి. ఆ ప్రచేతసుల శిరస్సు మెంచి పుట్టినటువంటివి కాబట్టి వాటికి పుస్తకములని పేరు వచ్చాయి. జ్ఞానమంతా కూడా పాడైపోకుండా మళ్ళీ ముఖం ద్వారానే చెప్పుకోకర్లేకుండా పుస్తకాలు కూడా పుట్టాయన్నమాట, తాళపత్ర గ్రంథాలు. ఆ పుస్తకములు చౌర్యం చేయడం మహాపాపమట. అందుకని జ్ఞానం గనక తపస్సు ఫలితం గనక ఎవడైనా పుస్తకాలు దొంగతనం చేస్తే వాడు నశించిపోతాడన్నారు. మూగవాడే పుడతాట. ఈ జన్మలో మూగవాడయ్యాడంటే పూర్వజన్మలో పుస్తకాలు దొంగిలించాడు. కొంతమంది దొంగిలించి మధ్యలో జ్ఞానం వచ్చి తిరిగి ఇచ్చేస్తూ ఉంటారు. వాళ్ళు పుట్టినప్పుడు కొద్ది కాలం మూగగా ఉండి తర్వాత మళ్ళీ మాటలు నేర్చుకుంటారు అన్నమాట. ఇలాంటివన్నీ ఉంటాయి, చాలా చెప్పుకొచ్చారు. ఇందులో ముందు ముందు వస్తాయి అవన్నీ కూడా. నా దగ్గర నారద పురాణం ఎవరు పట్టుకుపోయారో తెలియట్లేదు. అందుకనే పురాణం మర్చి విష్ణు పురాణం చెప్పుకోవాల్సి వచ్చింది. ఆ నారద పురాణం మళ్ళీ తెప్పించుకోవడానికి పెద్ద గందరగోళం అయిపోతాం. ఇవన్నీ అదేం విచిత్రమో తెలియటం లేదు. ఈ మధ్యకాలంలో గురువుగారి వస్తువులంటే ఏమైనా ఉపయోగమైన ఏమిటో, నారద పురాణం ఒకరు అట్టుకుపోయారు, రామాయణంలో ఒక కాండ ఒకళ్ళు పట్టుకుపోయారు, నిన్నగాక మొన్న గుంటూరు పెడితే అక్కడ చెప్పులు కొట్టుకుపోయారు కొత్త. నా జోడు వేసుకుంటే కవిత్వం వస్తుందని ఉంటూ, కానీ జోడు వేసుకుంటే కవిత్వం రాదు. అంజుల చెప్పులు హారించిన లేనిపోయిన పాపాలు వస్తాయి. అలాగా శిరస్సు నుంచి పుస్తకములు ఆవిర్భవించాయిట. తత్రైవావస్థిత దేవమేకాగ్రమన సోహరి. ఏమనుకోకండి, ఒకవేళ నారద పురాణం పొరపాటు నేను ఎవరికైనా ఇచ్చి ఉండొచ్చు, అలా ఇచ్చుంటే వాళ్ళు తిరిగి ఇచ్చేయండి. ఎందుకంటే హిందీ తాత్పర్యం కూడా ఉందనే ఉద్దేశంతో ఎవరన్నా చదువుకోవడానికి పట్టుకెళ్ళి ఉంటారు, పట్టుకుపోయారని నేను అండల్లా. వాళ్ళు తిరిగిస్తే వచ్చే జనంలో మోగతనం రాదు. ఈ విధంగా 10,000 సంవత్సరములు ఆ జలంలో మగ్నులై వాళ్ళు అలా కఠోర తపస్సు చేశారు. తుష్టువుర్ యహ స్తుతః కామాన్ స్తోతురిష్టాన్ ప్రయచ్చతి. ఈ విధంగా మహానుభావులు స్థితులై దేవాధిదేవుడైన శ్రీహరిని ఏకాగ్రచిత్తంతో తపస్సు చేసి చిట్ట చివర ఆ స్వామిని ఇలా ప్రార్థన చేశారట. ఇదే ఈ ప్రార్థన చేశాక భగవంతుడు ప్రత్యక్షమయ్యాడు. అందుకని 10,000 సంవత్సరాల ఫలితం పుస్తక రూపంలో, ఈ శ్లోకాల రూపంలో మనకి ఇచ్చారట, ఈ ధ్యాన రూపంలో వాళ్ళు. ఆ శ్లోకాలకు అత్యంత ప్రాధాన్యం ఉన్నది ఈ సృష్టిలో. అటువంటి శ్లోకములతో ఇలాగ వాళ్ళు స్తుతించారు. ఆ స్తుతి చెబుతున్నాను వినండి అని పరాశరుడు మైత్రేయునితో ఇలా అన్నట. ప్రచేతసవూచు నతస్మ సర్వవచసాం ప్రతిష్టాయత్ర శాశ్వతి తమాద్యంతం అశేషస్య జగతః పరమం ప్రభుం. యవనిలో ఈ జగత్తంతా నిత్యము ప్రతిష్టయి ఉన్నదో, అంటే ఈ చరాచర జగత్తంతా తన ఉదరంలో నిలబెట్టుకున్న మహాపురుషుడెవడో అటువంటి మహానుభావుణ్ణి, లోకాలన్నింటినీ తనలో ఇముడుచుకున్న పురుషుణ్ణి స్తుతిస్తున్నాను. ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, ప్రళయము, కారణము, ఏ నిఖిల జగన్నాథుడు తయారు చేస్తున్నాడో ఆ జగన్నాయకుడైన పరమప్రభువునకు నమస్కారం. జ్యోతిరాద్యమనౌపమ్యం అన్వనంతమపార్వత్ యో నిభూతం అశేషస్య స్థావరస్య చరాస్య చ యస్యః ప్రథమం రూపం అరూపస్య తథా నిశా సంధ్యా చ పరమేశస్య తస్మై కాలాత్మనే నమః. ఏ పురుషుడు ఆద్యుడో, మొట్టమొదటి పురుషుడు, ఎందుకంటే ఆద్యుడు అన్నారు ఆయన్ని. సృష్టి ప్రారంభంలోట శక్తి స్వరూపం జగదంబ తప్పలేదు, అప్పుడు పుట్టిన మొదటి పురుషుడు ఈయనే. అందుకే పురుషోత్తముడు అన్నారు ఆయన్ని. అంతపూర్వం పురుష స్వరూపం లేదు అసలు. అంచేత సృష్టి యొక్క ఆదిలో జగదంబ చేత సృష్టింపబడిన మహాపురుష స్వరూపుడు, అటువంటి మొట్టమొదటి పురుషుడు జ్యోతిస్వరూపుడు. ఇంత అని చెప్పడానికి లేదట, అనుపమ స్వరూపుడు అన్నారు. అనుపమము, ఉపమము అంటే పోల్చడం. ఒక వ్యక్తిని మరో వ్యక్తితో పోల్చచ్చు. ఇతడండి కొండంత ఉన్నాడండి ఇంతలావుగా అంటాం, లేదా వీడండి తోట కొరకాళ్ళ ఉన్నాడండి అంటాం. అంటే ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తితో పోలుస్తున్నాం. కానీ భగవంతుడైన వాసుదేవుణ్ణి ఎవరితో పోల్చాలి? ఎవరితోటి పోల్చలేము. ఆయన ఆయనకి ఆయనే సాటి. అందుకని అనుపమ స్వరూపుడు ఆయన. అణువు ఇంత సూక్ష్మస్వరూపుట్ట ఆయన. అనంతుడట, ఎంత ఉంటాడో ఆయనకే తెలియదు, అంతం లేదు ఆయనకి. అపార స్వరూపుడు ఆయనకి, ఎల్లలు సముద్రానికి ఆవలి ఒడ్డు ఎవరు కనిపెట్టగలరు? అలాగే ఈయనకి ఒడ్డు లేదట. సమస్త చరాచర సృష్టికి మూలకారకుడు, కానీ గుణము రూపము లేనివాడు. రూపము లేని ఆయన ఎవరు ఏ రూపంతో తెలిస్తే ఆ రూపంతో ప్రత్యక్షం అవుతాడట. నాకు వేణువు ధరించిన కృష్ణుడు కావాలి అంటే కృష్ణుడు వస్తాడు, కోదండం ధరించిన రాముడు కావాలంటే రాముడు వస్తాడు, ఇలా ఏ రూపం కావాలంటే ఆ రూపంతో వస్తాడు. పగలు ఆయన, రాత్రి ఆయన, సంధ్య ఆయన, ప్రథమస్వరూపుడు ఆయన, కాలస్వరూపుడు ఆయన, చివరికి కాలకాలుడు అన్నారు ఆయన్ని. అటువంటి మహానుభావుడికి నమస్కారం. ఏ మహాస్వరూపం ప్రాణులకు జీవన రూపము, ఏది అమృతమయమైనదో నాశనం లేనిదో అటువంటి ఆ దేవునికి నమస్కారం. పితృదేవతలు, దేవతలు, దిక్పాలకులు, ఏ మహాప్రభువు యొక్క దివ్యస్వరూపము, అటువంటి పురుషోత్తముడికి నమస్కారం. ఈ మానవులంతా వర్షం పొందుతున్నారు, ఆ వర్షం వల్ల పంటలు పండుతున్నాయి. ఈ పంటలు మళ్ళీ ఏం చేస్తారు? వీళ్ళు సక్రమంగా వినియోగిస్తూ యజ్ఞం చేయడానికి ఉపయోగిస్తారు. ఆ యజ్ఞం చేయడం వల్ల దేవతలకి సంతృప్తి కలుగుతోంది. దేవతలు సంతృప్తి చెందితే చక్కగా వర్షం కురిపిస్తూ ఉంటారు. ఈ విధంగా ఇది ఒక చక్రం. ప్రజలు దేవతలను సంతోష పెడతారు, ఆ దేవతలు వర్షం ఇస్తారు, వర్షం పంటలకు కారణమవుతుంది, ఆ పంటల వల్ల, గోవుల వల్ల మానవులు మళ్ళీ సంతృప్తి చెంది మళ్ళీ యజ్ఞాలు చేస్తూ ఉంటారు. ఈ చక్రానికి మూలకారకుడైన ప్రభువు, ఆయనకి నమస్కారం. చంద్రుడు ఆయన, సూర్యుడు ఆయన, రెండు రూపాలతోటి పగలు రాత్రి ఏర్పాటు చేస్తూ అమృత కిరణాలతో లోకాలను కాపాడుతున్నాడు. సూర్యుడు గనక కొంతకాలం లేకపోతే ఈ లోకమంతా కొన్ని రకాలైన సూక్ష్మక్రిములతో నిండిపోయి నశించిపోతుంది. మనం చూస్తూనే ఉన్న 4 రోజులు వర్షాలు గురించి, ఎండ లేకపోతే దోమలు కుట్టి చంపేస్తున్నాయి. అంచేత సూర్యకిరణాల రూపం ద్వారా ఈ భూమండలంలో ప్రజలకు సూక్ష్మజీవుల వల్ల ఇబ్బంది లేకుండా కాపాడుతున్నాడు. చంద్రకిరణాల ద్వారా సోమలతలు మొదలైన ఔషధాలు వృద్ధి చేస్తున్నాడు. అటువంటి ప్రభువుకు నమస్కారం. యస్తమాంస్యంతి తీవ్రాత్మ ప్రభాభిర్భాసయన్ నభః ధర్మసేతాంభసాం యోనిః తస్వై సూర్యాత్మనే నమః. తీక్ష్ణమైన స్వరూపంతో, తన మహాతేజస్సుతో ఆకాశమండలం మీద నిలబడి ప్రకాశిస్తూ అంధకారాన్ని పారద్రోలుతూ ఆనందాన్ని ప్రసాదించేటటువంటి సూర్యస్వరూపానికి నమస్కారం. ఆ సూర్యుడు నీవే, అందుకే సూర్యనారాయణుడు అన్నారు. నాయన, కఠినాత్ముడవుగా కనపడతావు నువ్వు, కానీ కఠినాత్ముడవు కావు, మృదువుగా కనపడతావు. అంత మాత్రం కదా, మృదువుగా కాదు. కరుణ ఉంది, కఠినత్వం రెండూ ఉంటాయి నీలో. ఆ రెండూ ఉన్నాయి కాబట్టే ప్రభువు కాగలిగావు. మహాత్మా, ఈ సంపూర్ణమైన ప్రాణులందరూ నిలబడటం కోసం ఈ భూమి రూపం ధరించావు నీవే. తస్యై భూమ్యాత్మనే నమః. భూమి రూపంలో ఉండి ప్రజల్ని ప్రాణాలు నిలబెడుతూ అన్నమిస్తూ నీరిస్తూ కాపాడుతున్నటువంటి భూస్వరూపుడికి నమస్కారం. ఈ సంసారమంతా కూడా నీ స్వరూపం. సమస్త దేహదారులు కూడా నీ బీజం. భగవంతుడా హరి, నువ్వు జలస్వరూపానివి. నారము అంటే నీరు. ఆ నీటిలో నువ్వు ఉంటావు కనుక నీకు నారాయణుడు అని పేరు వచ్చింది. అటువంటి జలస్వరూపుడు నీకు నమస్కారం. యో ముఖం సర్వదేవానాం హవ్యభుక్తథా పితృణాం చ నమస్తస్వై విష్ణవే పావకాత్మనే. యజ్ఞం చేశారంటే అగ్నిలోనే వ్రేల్చాలి. ఈ అగ్ని ఆ హవ్యమును మోసుకు వెళ్ళి దేవతలకు అందిస్తుంది. ఇందులో వేసే నెయ్యి అక్కడికి మోసుకు పెడుతుంది అన్నమాట మంత్రస్వరూపంతో. అందుకే అగ్నికి హవ్యభుక్కు హవ్యవాహనుడు అని పేరు. హవ్యమును మోసుకెళ్ళి దేవతలకు అందించేవాడు అటువంటి హవ్యభుక్కు నువ్వే. పితృదేవతలకి దేవతలకి ఆనందం కలగజేసే యజ్ఞానికి మూల పురుషమైన అగ్నిస్వరూపుడమైన నీకు నమస్కారం. అసలు పంచభూతాలు నువ్వే, నువ్వు లేనిదే విష్ణు స్వరూపం కానిదే ఈ పంచభూతాలు నిలబడవు. అవకాశం అశేషాణం భూతానాం యః ప్రయచ్ఛతి అనంతమూర్తి అనంతమూర్తివాన్ శుద్ధస్తస్మై వ్యోమాత్మనే నమః. ప్రాణము అపానము మొదలైన పంచప్రకారములైనటువంటి వాటితో ప్రాణాపాన వ్యానోదాన సమానములు అంటారు. ఇవి ఐదింటిని కలిపి పంచవాయువులు. ఈ పంచవాయువులు మన శరీరంలో ఉన్నాయి. ప్రాణము అపానము వ్యానము ఉదానము సమానము. ఈ ఐదు వాయువులు ఉన్నాయి కాబట్టి శరీరం నడుస్తుంది. మన శరీరంలో ఉన్నది ఒక్క వాయువు కాసమా, పంచవాయువులు. ఈ పంచవాయువుల్లో ఏది తగ్గినా మనిషి కృషిస్తాడు, అనారోగ్యం పాలవుతాడు. ఏది పెరిగినా వాడికి ప్రమాదమే. ప్రాణము అనే వాయువు కనుక తక్కువైతే వాడికి ఉపశమన వ్యాధి అంటారు, వాడికి ఆస్త్మా అంటారు అన్నమాట, చాలా ఇబ్బంది వస్తుంది. అపానము అనే వాయువు తగ్గితే జీర్ణశక్తి తగ్గుతుంది. అది పెరిగితే ఇదో గ్యాస్ట్రిక్ ట్రబుల్ బాబు హై రోగు అని గిరగలాడిపోయి మందులు వాడి నానా గందరగోళం పడుతున్నాం మనం. ఇదే ఉదానము అని ఉన్నది. ఈ ఉదానం అనేది మనకి ముక్కుల్లోకి తీసుకునేటటువంటి ఆక్సిజన్ ప్రాణవాయువు అంటారే అదన్నమాట. సమానము అనే వాయువు లోపల ఉండే కల్మషపూరితమైనదని బయటికి గెంటేస్తుంది, అంటే విడిచిపెట్టేయాలన్నమాట. ఇక ప్రాణాపాన వ్యానోదాన సమానాల్లో ఈ వ్యానము అనేటటువంటిది మనిషి శరీరం అంతా రక్త ప్రసరణకు కావలసినటువంటి శక్తిని ఇస్తుంది. ఈ పంచవాయువులతో నిండిన స్వరూపం ఆకాశం. అంటే అటువంటి ఆకాశ స్వరూపంగా ఉండి శబ్దాన్ని మోసుకుపోతున్నావు. ఈ ఐదు వాయువులు ఉండడం వల్లే మన నోట్లోంచి శబ్దం వస్తుంది. అంటే మనం మాట్లాడుతున్నామంటే ఈ పంచవాయువులు ఉన్నాయి. అందుకే గాలి లేని చోట మాట్లాడండి, మీరు మాట వినపడదు. అద్దాలు దించేసుకుని లోపల నుంచి మాట్లాడితే బయటికి ఎందుకు మనకు శబ్దం రావడంలా, గాలి బయటికి రావడం లేదు కనుక. కాబట్టి శబ్దానికి మూల కారణం ఈ పంచవాయువులు. ఈ పంచవాయువుల స్వరూపం ఆకాశం. అందుకే ఆకాశానికి శబ్ద గుణకము అని పేరు. అటువంటి పంచవాయువాత్మకమైన ఆకాశ స్వరూపుడా శబ్దస్వరూపుడా నీకు నమస్కారం. ఈ పంచవాయువులు కలిస్తే వచ్చే శబ్దమే ఓంకారం మొట్టమొదటిది. అటువంటి ప్రణవస్వరూపుడికి నీకు నమస్కారం. సమస్తేంద్రియ సర్గస్య యస్ సదాస్థానముత్తమం తస్మై శబ్దాది రూపాయ నమః కృష్ణాయ వేధసే. మహాత్మా, వాయువు నీవు, సమస్త భూతములకు ఆనందాన్నిచ్చే అనంత స్వరూపుడు నీవు, ఇంద్రియములను సృష్టించావు నువ్వు, ఇంద్రియములకు ఇంద్రియ లక్షణాలు ఇచ్చావు. ముందే చెప్పాం మనం, కన్ను ఇంద్రియం, కంటిలో చూసే శక్తి ఉందే ఆ చూసే శక్తికి ఇంద్రియ శక్తి అంటాం. అదిగో ఇంద్రియార్థం అన్నమాట. ఈ ఇంద్రియార్థములు నువ్వు. కొందరు కళ్ళు ఉంటాయి కానీ కనపడవు, ఎందుకని ఆ లోపల ఇంద్రియార్థం లేదు, వాడిని గుడ్డివాడన్నావు. అందువల్ల ఇంద్రియార్థముగా ఉండే అందరికీ చూసే శక్తులు, వినే శక్తి, పలికే శక్తి ఇవన్నీ ఇస్తున్నావు. అటువంటి స్వరూపుడికి నీకు నమస్కారం. శబ్ద స్పర్శ రూప రస గంధములు అంటారు పంచతన్మాత్రలు. ఈ ఐదు స్వరూపాలు నీవి. ఓ శ్రీకృష్ణ పరమాత్మ స్వరూపుడమైన నువ్వు, విష్ణు స్వరూపుడమైన నీవు మమ్మల్ని అనుగ్రహించుగాక. క్షరము అక్షరము అని సృష్టి రెండు రకములు. క్షరము అంటే నశించేది, ఇవాళ ఉంటుంది రేపొద్దున మాయమైపోతుంది, రకరకాలుగా ఉంటున్నాం మనం చూస్తున్నాం. అక్షరం నాశనం లేనిది. నువ్వు నాశనం లేనివాడివి, అక్షరస్వరూపుడివి. ఈ సృష్టి మాత్రం క్షరం. ఈ క్షరమైన సృష్టి కూడా నిన్ను జపించడం వల్ల నీలో కలిసిపోయి అక్షరంగా మారగలుగుతుంది. మామూలు ఈ అక్షరాలని పేరు ఎందుకు వచ్చింది అనుకుంటారు మనం రాసేవాటికి, అవి నాశనం కావాలి తొందరగా. మనం చచ్చిపోయినా రాసినవాడు ఉండిపోతున్నాడుగా. వ్యాసుడు ఎన్ని వేల సంవత్సరాలైన ఇవాడు కూడా మనకు ఎందుకు గుర్తున్నాడంటే రాసి పెట్టాడు కనుక. అందుకే అక్షరాలు అన్నారు, నాశనం లేని అక్షరం. అటువంటి అక్షరస్వరూపుడు నువ్వు. జ్ఞానమూలమైన హరి నీకు నమస్కారం. గృహీతాన్ ఇంద్రియై అర్థానాత్మనేయ ప్రయచ్చతి అంతఃకరణ రూపాయ తస్మై విశ్వాత్మనే నమక. మహానుభావ, ఇంద్రియముల ద్వారా విషయములు గ్రహిస్తాం. చెవి సక్రమంగా పనిచేస్తేనే కదండి ఈ చెప్పేది వింటాం. అది వినపడ సరిగ్గా పనిచేయట్లేదు అనుకోండి, మెషిన్ వేయించుకోవాలి, ఆ మెషిన్ కూడా పనిచేయదు. కొందరికి ఏం చెప్పారు ఆ అంటారు 10 సార్లు, వాడికి చెప్పలేక తల ప్రాణం తోక్కొస్తుంది మనకి. అంటే భగవంతుని యొక్క అనుగ్రహం లేకపోతే ఇవి పనిచేయవు. అందువల్ల మహానుభావుడా, ఇంద్రియముల ద్వారా గ్రహించేటటువంటి శక్తి నీవు, ఆ గ్రహించడానికి కలిగిన విషయము నీవు, గ్రహించిన ఆత్మకి ఎక్కడ అంటుతాయిట? ఇప్పుడు ఇంతసేపు మనం వింటున్న విన్నవన్నీ హృదయానికి పడుతున్నాయేంటి? కొన్ని ఆనందంగా ఉంటాయి, కొన్ని పడతాయి, కొన్ని పడతాం. ఈ కాసేపు కూర్చునే కాసేపట్లో ఒక్కోసారి మనం పాక్షికంగా కూడా చెవిటి వాళ్ళం, మోగవాళ్ళం, అన్ని రకాల లక్షణాలు వస్తాయట. ఏమిటండి ఇదేమిటండి అంటే, పాక్షికం అంటే ఏమిటంటే వింటూ ఉండగా మనసు ఎక్కడికో పోతుంది. అప్పుడు ఇక్కడ చెవి చెవి కిందే ఉంటుంది, కానీ ఏమి వింటున్నాడు వీడు తెలియదు, దిక్కుమాలి మనసు ఎక్కడికి పోతుందో తెలియదు. ఒక్కసారి ఉలిక్కిపడి ఏం చెప్పారీనా అనిపిస్తుంది. అబ్బాయి ఎక్కడికి వెళ్ళిపోయాడండి ఈయన, అరే మధ్యలో నా బుర్ర ఎక్కడికో పోయిందండి అంట. బుర్ర కాదు పోయింది, ఈ వినికిడి శక్తి ఇంద్రియం ఎక్కడికో పోయింది. అలా ఇంద్రియములు తాత్కాలికంగా గ్రహించకుండా పోతాయి, పాడైపోతూ ఉంటాయి ఒక్కొక్కప్పుడు. అందులో ముఖ్యంగా ఈ పురాణాదులకు వస్తేనే అవి ఎక్కువగా ఉంటూ ఉంటాయి. అదే సొల్లు కబుర్లు చెప్పుకోండి, అదిగో పుల్లమ్మే ఎల్లమ్మే అని చెప్పుకుంటే అప్పుడు మాత్రం పొరపాటున ఈ శక్తి పాడవదు. అదే యోగం అన్నారు, భగవంతుడు ప్రసాదించినటువంటి విశేషాల్లో ఇదొకటి. మంచి విషయానికి మరుపు పెడతాట తొందరగా, చెడ్డ విషయానికి వచ్చిపోవు. 10 ఏళ్ల క్రితం పుల్లమ్మ నన్నే అప్పుడు తిట్టింది అనే 10 ఏళ్ల క్రితం విషయం గుర్తుపెట్టుకుంటాం. భగవంతుడు ఏమంటున్నాడంటే, ఇంద్రియములకుండే ఈ అనంత శక్తిని మనిషి విడిచిపెట్టేస్తున్నాడు ఆత్మదాకా తీసుకెళ్లడంలా. కానీ భగవత్ సంబంధమైన విషయాలను ఆత్మదాకా గ్రహించడానికి తీసుకెళ్ళాలి. అలా తీసుకెళితే దానికి అంతఃకరణమని పేరు. ఆ అంతఃకరణ రూపమైన విశ్వాత్మ నీకు నమస్కారం. శుద్ధ సంలక్ష్యతే భ్రాంత్యా గుణవానివయో గుణ తమాత్మరూపిణం దేవం నతాస్మా పురుషోత్తమం అవికారం అజం శుద్ధం నిర్గుణం యన్ నిరంజనం నతాః స్మ తత్పరం బ్రహ్మ విష్ణో యత్పరమం పదం. ఓ మహానుభావుడా, ఈ అనంతమైన సకల విశ్వము నీలో స్థితమై ఉత్పన్నమై లయమవుతున్నాయి, అందుకే ప్రకృతి స్వరూపుడు అన్నారు. అటువంటి పరమాత్ముడికి నమస్కారం. శుద్ధం, ఈ లోకములో ఏ కల్మషం లేని వస్తువు ఏదన్నా ఉందంటే అది పరమాత్మ స్వరూపమే, అటువంటి శుద్ధ స్వరూపుడువు, నిర్గుణుడువు. అయినా అప్పుడప్పుడు భ్రమ పొంది గుణయుక్తులవే మాకు కనపడతావు. మేమనుకుంటాం ఈయన కూడా గుణవంతుడురా, మనలాగే ఉన్నాడురా, ఆయనే పెళ్లిళ్ళు చేసుకున్నాడు, పిల్లలు గారాడు, మామూలు వాడు అనుకుంటాం. అదే భ్రమ, డామని పడగొట్టేస్తాడు మనిషి. అలా గుణయుక్తుడవే కనపడతావు, కానీ గుణములు నిన్ను అంటావు. తామరాకులో పుట్టిన, నీటిలో పుట్టిన తామరాకుని నీరు అంటుతోందా? నీటిలోంచి పుట్టింది తామర పువ్వు కానీ ఆకు కానీ, కానీ ఆకు మీద నీరు పోయండి అచ్చం దానికి అంటుకోదు, మన శరీరానికి అంటుకున్నట్టుగా. అది విచిత్రం, తామరాకు మీద నీటి పొట్టిలా పోసేస్తే మళ్ళీ ఆ తామరాకు మీద ఏముండదు. అలాగా తామరాకు నీటి పొట్టును అంటనట్టే నువ్వు కూడా అంటకుండా ఉంటావు. ఈ సృష్టి నీలోంచి పుట్టిన సృష్టిని నీవు అంటావు. తాము పుట్టించిన ఈ పిల్లల్ని ఈ ప్రజలు మర్చిపోలేరు, వాళ్ళ సృష్టిలో పడి భ్రమిస్తూ ఉంటారు. నీవు మాత్రం జగన్నాథుడవు కనుక ఈ భ్రమలో పడవు. నువ్వు ఆత్మస్వరూపుడవు నీవు, అందుకే నేను గొప్ప ఆత్మస్వరూపుడవు కనుక పరమాత్ముడు అన్నారు. అటువంటి పురుషోత్తమ దేవుడా నీకు నమస్కారం. నీవు అవికారము వికారములు పొందవు. వికారం అంటే ఏమిటి? ఏమండి నేను బస్సు ఎక్కానండి, ఆమన్నానండి, అది వికారం అంటే? అది కాదు వికారం అంటే. అవికారము వికారం అంటే వికారం అనగా ఏమిటి? ఒక వస్తువును చూచాం, ఆ వస్తువును చూసినప్పుడు ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన లక్షణం పుట్టింది, ఆ లక్షణములకు వికారము అని పేరు. అరటి పండు చూశాడు ఒకడు, తినాలి, ఆహ్ భలే ఉంది, ఈయనేమో ఎదురుగుండా పెట్టుకుని అడిగితే బాగుండదేమో అనుకున్నవాడు కొందరు ఉండొచ్చు. అది చూడగానే ఎందుకు వచ్చి ఆయన అసహ్యం పుడుతుంది కొందరికి, ఇదే అరటి పండే వెంటనే తినేయాలనే కోరిక ఒకడికా, చీ అని దాన్ని చూడగానే అసహ్యం పుడుతుంది కొందరికి, మరికొందరికి అసహ్యం ఉండదు ఉండదు. ఆయన ఇస్తే పుచ్చుకుందాం, లేదా మాట్లాడుకోరుకుందాం అని భ్రమ లేకుండా ఉంటుంది. ఒక్కొక్క వస్తువు అనేక రకాల భ్రమను కలిగిస్తుందన్నారు. ఒక కారు చూశాడు ఒకడు, వారు వేసుకొచ్చిన అంబాసిడర్ కారు లేకపోతే చిన్న కారు, ఏం బాగుందండి, ఒక్కసారి ముందు సీట్లో కూర్చుని పెడితే బాగుండు అనిపిస్తుంది, మొహమాటం లోపల అడగడానికి ఒక్కొక్కడి కనిపిస్తున్నా ఏముంది కార్య ఏముంది నడిచిపోవచ్చు అనిపిస్తుంది. ఇలా ఒక్కొక్కడికి ఒక్కొక్క వస్తువును చూచినప్పుడు లోపల పుట్టేటటువంటి ఆ లక్షణమునకు వికారము అని పేరు. భగవంతుడికి ఏ వస్తువు చూచినా ఇటువంటి వికారం పుట్టదు, అందుకని ఆయన్ని అవికారి అన్నారు. అటువంటి అవికార నీకు నమస్కారం. అజం అంటే పుట్టుక లేనివాడు, అజుడు అంటే పుట్టుక లేనివాడు. బ్రహ్మకి అజుడు అని పేరు వచ్చింది ఎందుకంటే మళ్ళా జన్మించలా, తామరపూలోంచి విష్ణు బొడ్లోంచి వచ్చాడు ఆయన. భగవంతుడు జ అంటే జన్మ, ఆ జ అంటే పుట్టుక లేనివాడు, అటువంటి వాడు ఆయన. శుద్ధం శుద్ధ స్వరూపుడు, ప్యూర్ అన్నమాట. మేము పూర్తి పాలు అమ్ముతామండి అన్నాం మనం, మన పాలల్లో కర్మగారు ఇప్పుడే అంత ఎంతో తేడా ఉండొచ్చేమో, ఆయన దగ్గర మాత్రం ఆ తేడా ఉండదట, అంత శుద్ధ స్వరూపుడట. నిర్గుణం ఆయన నిర్గుణం, ఏ గుణము లేదు ఆయనకి, అన్ని గుణాలు మనవి. ఎన్ నిరంజనం నిర్గుణుడు అయినా అటువంటి మహానుభావుడు బ్రహ్మ విష్ణు మహేశ్వరుడై పుడుతూ ఉంటాడు. అటువంటి ఆ శ్రీ విష్ణువు యొక్క పరమపదానికి బ్రహ్మస్వరూపానికి మేము నమస్కరిస్తున్నాం. అది దీర్ఘ, ఆయన అట్టే దీర్ఘంగా ఉండడు. హ్రస్వం పొట్టిగా ఉండడు. అస్థూలం ఇంత లావుగా ఉండడు, ఇంత సన్నగా ఉండడు. ఆయన ఆకారం ఎప్పుడు ఎలా కావాలంటే అలా వస్తుంది, అది విచిత్రం. జీర్ణపాకంలో సాగగలడు లేదా బిగుసుకుపోగలడు, అటు జగత్తంతా వ్యాపించగలడు, సూక్ష్మాతి సూక్ష్మంగా ఉంటాడు. అటువంటి మహానుభావుడికి నమస్కారం. ఆ మహానుభావుడు నామము గోత్రము ఇటువంటి వాటికి అతీతుడట. భయము లేదు, భ్రాంతి లేదు, నిద్ర లేదు, జర లేదు, మరణము లేదు. అరజుడు, అశబ్దుడు, అమృత స్వరూపుడు, అప్లుతుడు, అసంవృతుడు, అటువంటి ఆ మహాపురుషుడికి నమస్కారం అని ఈ విధంగా ప్రచేతసులు ఆయనను మొత్తము 21 శ్లోకాల్లో స్తోత్రం చేశారు. ఈ 21 శ్లోకాలు అత్యంత పవిత్రమైన శ్లోకాలు. అలా స్తోత్రం చేసిన తర్వాత ఏం జరిగిందో, రేపు మాత్రం 7:00, రేపు గురువారం కదా, అంచేత 7 గంటలకి మనం ఇతను ముచ్చటించుకుందాం. అంతవరకు
అవిద్యానామంతస్థిమిరమిహిరద్వీపనగరీ జయభాయ జనమః.
ప్రచేతసులు అనేటటువంటి ఆ ప్రాచీన వర్హి యొక్క పుత్రులు తండ్రి ఆజ్ఞను పరిపాలించి ప్రజావృద్ధి చేయడం కోసం సముద్ర మధ్యంలో జలంలో నిలబడి 10,000 సంవత్సరాల కాలం పరమ పవిత్రమైన స్తోత్రంతో విష్ణువుని ఆరాధించారు. ఆ మహాత్ములు చేసినటువంటి స్తోత్రం ఉత్తమోత్తమైన స్తోత్రం, పరమపదాన్ని చేర్చేటటువంటిది. ఆ స్తోత్రంతో ఒకరోజు 2 రోజులు కాదట, ఏవం ప్రచేతసో విష్ణు స్తువంతః తత్సమాధయః దశవర్షసహస్రాణి తపశ్చేరుర్మహార్ణవే. మహాసముద్ర జలమధ్యంలో 10,000 సంవత్సరాలు నిన్న మనం చెప్పుకున్న స్తోత్రంతో శ్రీ మహావిష్ణువుని స్తుతించారు. భగవంతుడు ప్రసన్నుడయ్యాడు. భక్తి శ్రద్ధ ఇటువంటి దివ్య లక్షణములతో ఎవరైతే భగవంతుణ్ణి స్తోత్రం చేస్తారో వారికి భగవంతుడు తప్పనిసరిగా ప్రసన్నుడవుతాడు. పై పైకి పెదవులు నామాన్ని ఉచ్చరించిన మనస్సు మాత్రం ఆ భగవంతునిందు లగ్నం కాకపోతే, ఆసక్తం కాకపోతే అటువంటి దానివల్ల వ్యర్థం. వీళ్ళ 10,000 సంవత్సరాల కన్నా ఒక్కరోజు కూడా మనస్సు చెదరనివ్వకుండా పరిపూర్ణంగా లగ్నం చేశారట. దానికే సమాధి స్థితి అని పేరు. ఏ విషయాన్ని మనం ఆలోచిస్తున్నామో ఆ విషయంలో మనస్సు కదలకుండా ఉండిపోవాలి, అలా ఉండిపోతే సమాధి అన్నారు. ధారణ అంటారు, అంటే ఏ భగవంతుడి రూపం మనకి ఇష్టమో ఆ రూపాన్ని హృదయంలో నిలబెట్టుకోవాలి. నిలబెట్టుకున్న రూపాన్ని శాశ్వతంగా ఆ రూప దర్శనమయ్యేంత వరకు విడిచిపెట్టకూడదు. దానికి ధారణ అని పేరు. ఈ విధంగా ధారణా సమాధి స్థితులతో ఆ మహానుభావులు తపస్సు చేస్తే ప్రసన్నుడయ్యాడు హరి. దదౌ తరసన్నం ఉన్నిద్ర నీలోత్పలదల చెవిహి. దర్శనమిచ్చాడా స్వామి. వికసిస్తున్న నల్ల కలువ పువ్వు వంటి ఛాయతో ఆ భగవంతుడు రూప దర్శనమిచ్చాడు. అప్పుడు ఆయన రంగు నల్ల కలువ పువ్వు రంగు నీలంగా ఉన్నదన్నమాట. ఎలా ప్రత్యక్షమయ్యాడు భగవంతుడు అంటే అందరికీ ఒకే రకంగా కాదు. వారి తపస్సు, వారి కోరిక, వారి లక్షణాలను బట్టి దర్శనమిస్తాడు. ఇక్కడ ఆ మహానుభావుడు దర్శనమిచ్చాడు. పక్షిరాజు గరుత్మంతుడి మీద ప్రత్యక్షమయ్యాట. గరుడ వాహనం మీద వచ్చి పతత్రిరాజం ఆరూఢం అవలోక్య ప్రచేత సహా. పక్షిరాజైన గరుత్మంతుడి మీద ఎక్కి వచ్చిన ఆ స్వామిని చూశారట ప్రచేతస్సులు. చేతులు వంచి నమస్కారం చేశారు. పక్షిరాజు గరుడు వచ్చాడు అంటే ఎవరికి ఆ రకంగా దర్శనమిచ్చాడంటే వాళ్ళు వైకుంఠానికి ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి తిరిగి రాగలిగే శక్తి వస్తుందట వారికి. అందుకే కల్లో కూడా శ్రీ మహావిష్ణువు దర్శనం గరుత్మంతుడిని ఎక్కి వచ్చినట్టయితే వారు పునర్జన్మ ఉండదు. ఒకవేళ ఉన్న వైకుంఠానికి కూడా కావాలనుకున్నప్పుడు వెళ్ళి యోగ బలంతో తిరిగి రాగలుగుతారట. అటువంటి మహాత్ములు అవుతారట. నాలుగు భుజములతో కనుక విష్ణు దర్శనమైతే మనోవంచలు, మనస్సులో కోరికలు తీరుతాయి అటువంటి వారికి. సహస్ర భుజములతో కనుక దర్శనమిచ్చినట్టయితే అటువంటి వాడు ఆ భగవంతుడికి ఎన్ని శక్తులు ఉన్నాయో అటువంటి శక్తులు ఇంచుమించుగా పొందగలుగుతాడు. ఆ భగవంతుడు జ్యోతి రూపంలో, ఒక కాంతి రూపంలో కనుక దర్శనమిస్తే అటువంటి వాడు మోక్షం పొందుతాడు. ఇక్కడ వీళ్ళకి ఏ లోకంలోకైనా తమ మహత్తర శక్తితో రాగలడం, పోవడం అనే శక్తి ప్రసాదించడం కోసమని ఆ భగవంతుడు వాసుదేవుడు పరమ పవిత్రమైన వాహనం, ఉత్తమోత్తమైన వాహనం పతత్రిరాజు ఆ గరుత్మంతుడి మీద ఎక్కొచ్చాడు. వెంటనే వాళ్ళు తలలు వంచి నమస్కారం చేశారు. భక్తి వినయము భగవంతునికి సమర్పించాలి. సాధ్యమైనంత వరకు కూడా వినయం వల్ల విజయం పొందవచ్చు. అందువల్ల నమస్కారం చేశారు. అప్పుడు ఆ భగవంతుడు వాళ్లతో అన్నట్ట, ఏమని, తతస్థానాహ భగవాన్ వ్రియతాం ఇప్సితో వరహ ప్రసాద సుముఖోహం వో వరదహ సముపస్థితః. నాయనలారా, ప్రాచీన బర్హి పుత్రులారా, ప్రచేతసులారా, చాలా ప్రసన్నుడనయ్యాను. మీరు మీ నిష్ఠతో, మీ మనస్సులో ఉండే భక్తితో, మీ స్తోత్రంతో కట్టి నన్ను ఈడ్చుకొచ్చారు. ఇక్కడికి పట్టి లాక్కొచ్చారు. గరుడ వాహనం మీద ఇక్కడ మీకు దర్శనమిచ్చాను. వరాలు ఇవ్వడానికి వచ్చాను. నా దర్శనం ఎవరికీ వ్యర్థం కాదు. అనవసరంగా వచ్చిపోయే దర్శనం కాదు నాది. ఏమండి బాగున్నారా అని పలకరించి వెళ్ళడానికి ఇంటికి వచ్చే అతిథి లాంటి దర్శనం కాదు. అభీష్ట వరాలు ఇచ్చే పెడతాను, కోరుకోండి ఏం కావాలో అనగా ఆ ప్రచేతసులు ఆ వరదాయకుడైన హరికి పదే పదే మొక్కి, మహాత్మా, మా తండ్రి ప్రాచీన వరిహి ప్రజావృద్ధి కోసమని నిన్ను ప్రసన్నం చేసుకోమన్నాడు. లోకంలో ప్రజలను వృద్ధి చెయ్యాలి. అది భగవంతుడైన వాసుదేవుడు నీవిచ్చే వరం వల్ల సాధ్యమవుతుంది. అందుకని నీకు నమస్కారం చేసుకోవడానికి వచ్చాం. తగిన వరాలు ఇమ్మనగానే ఆయన భగవంతుడు వారిని అనుగ్రహించాట. మీరు కారణజన్ములు కాబట్టి అసలు ఇన్నేళ్ళు తపస్సు చేశారు. 10,000 సంవత్సరాలు తపస్సు చేయడానికి ఎవడన్నా ఊరుకుంటే ఆ తర్వాత వాడు అక్కడ ఉండడం. కానీ మీరు ఈ శరీరంలో ప్రాణములు నిలబడ్డాయంటే 100 పళ్ళు మీరు కారణజన్ములు కాబట్టి, మీ వల్ల ప్రజావృద్ధి జరగాలి కాబట్టి, మీ వల్ల మహత్తరమైన కార్యక్రమం జరగాలి కాబట్టి ఈ శరీరంలో ప్రాణాలు నిలబడ్డాయి. ప్రతి జీవి ఒక్కొక్క కార్యం కోసం పుడతాడు. ఆ పని పూర్తి కాగానే తన శరీరాన్ని విడిచిపెడతాడు. ఆ కార్యక్రమం స్వల్పకాలం చేసేవారు కొందరు ఉంటారు. అందుకే 25 ఏళ్ళకే పోతారు, 5-6 ఏళ్ళకే పోతారు కొందరు, 100 ఏళ్ళు 80 ఏళ్ళు బతుకుతారు కొంతమంది, వారి కార్యక్రమం వారి ఆయువు అంతవరకు ఉన్నది. అలాగే మీరు దీర్ఘాయువులు, మీ ఒక్కొక్కరు 40,000 సంవత్సరాల జీవన ప్రమాణం కలిగిన వారు. కాబట్టి 10,000 సంవత్సరాలు తపస్సు చేసి నన్ను మెప్పించారు, మీరు అడిగిన వరాలిచ్చా, మీ వల్ల దివ్య ప్రజా సృష్టి, మామూలు ప్రజలు కాదు ఉత్తములైన జనులు పుడతారు, వాళ్ళ వల్ల లోకం వృద్ధి చెందుతుంది, ఐశ్వర్యంతో తొలదూగుతుంది అని వారందరికీ వరాలిచ్చాడు. అంతర్ధానం జగామాసు తేజనిశ్చక్రమురుజ్జలాత్, ఇలా వారికి వరాలిచ్చి సముద్రంలో తపస్సు చేస్తున్నారు కాబట్టి సముద్రంలోనే ప్రత్యక్షమయ్యాడు ఆయన. ఆ సముద్ర జలాల మధ్యలో చెట్టింగని మాయమైపోయాడు, ఒకసారి అదృశ్యం అయిపోయాడు ఆ స్వామి. ఆ తదనంతరం ప్రచేతసులు, అమ్మయ్య మనం చేసిన తపస్సు ఫలించింది, ఆ తపఃఫలితంగా పరమపురుషోత్తముడు జగన్నాథుడు అనాది నిధనుడు వాసుదేవుడు అంతటి వాడు ప్రత్యక్షమయ్యాడు, చాలా సంతోషం. ఆ వాసుదేవుని యొక్క అనుగ్రహంతో లోకాభివృద్ధి చేయాలి, ప్రజలు సృష్టించాలి అనుకుని నీటిలోంచి ఒడ్డుకొచ్చారట. ఒడ్డుకొచ్చేసరికి ఒడ్డల ఎలా ఉంది, భూమండలం అంతా పెద్ద పెద్ద చెట్లతో నిండిపోయింది, పర్వతాలతో నిండిపోయింది. ఇంతకాలము వీళ్ళు ప్రజల్ని పరిపాలించడం మానే తపస్సులో ఉండడం వల్ల ఈ 10,000 సంవత్సరాలు సంరక్షణ లేక ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయే చెట్లు, విషవృక్షాలు, నరమాంస భక్షణ చేసే వృక్షాలు గుట్టలు గుట్టలుగా పెరిగిపోయాయి. చెట్లల్లో కొన్ని మాంసం కూడా తింటాయి, అదో విచిత్రం. కొన్ని చెట్లు మనిషి అక్కడికి రాగానే టక్కున వేళ్ళు వచ్చి వాడిని పట్టుకుని లాగేస్తాయి, వాడి శరీరంలోకి ఆ వేళ్ళు చొచ్చుకుపోయి ఆ రక్త మాంసాలు పీల్చుకు తినేస్తాయి. అటువంటి వృక్షాలన్నీ పెరిగిపోయాయిట భూలోకంలో, ప్రజా సంరక్షణ లేకపోయింది. వీళ్ళు ఒడ్డుకొచ్చి చూశారట, తపశ్చరస్తు పృథివీం ప్రచేత సుమహీరుహాహ అరక్షయ అరక్ష్యమాణాం ఆవబ్రు బభూవాథ ప్రజాక్షయ. రక్షణ లేని కారణం చేత పెరిగిన ఆ వృక్షాలు భూలోకమంతా ఆక్రమించుకుని ప్రజలను నాశనం చేసేసాయి. దానివల్ల వీళ్ళు తపస్సు గళ్ళే నాటికి 12,000 మంది ప్రజలు ఉన్నారు. వీళ్ళు తిరిగి వచ్చేసరికి 2,000 మంది కంటే ఎక్కువ లేరట, మిగతా వాళ్ళందరినీ చంపేశాయి వృక్షాలు. ప్రజా నష్టం అయిపోయింది, చెట్లు ఇష్టం వచ్చినట్టు పెరిగిపోయాయి. చూడండి ఆశ్చర్యం, జంతువులు మనుషులు చంపుతాయని విన్నాం, చెట్లు కూడా చంపేసి నాశనం చేసేసేయట. ఆకాశం అంత ఎత్తు చెట్లు, కొండల్లో ఉన్నాయి కొన్ని చెట్లు, అడ్డంగా పెరిగిపోయే కొన్ని చెట్లు ఈ విధంగా ఉన్నాయి. నాశకం మరుతో వాతుం వ్రతం కమవభూద్రుమై దశవర్ష సహస్రాణి నకేకు చేష్టుతుం ప్రజా. ఆ మిగిలిన ప్రజల్ని కూడా అటు ఇటు కదలడానికి వెళ్ళకుండా అసలు మార్గం లేదు, చెట్టు చెట్టు దగ్గర దగ్గరగా ఉండేసరికి నడిచి వెళ్ళే సందు లేదు. కొన్ని చెట్ల వైపు నుంచి వెడితే ఖాళీ ఉంది కదా అని ఆ ఖాళీ మధ్యలో వీరు దూరడంతో ఆ చెట్ల వేళ్ళు వచ్చి వీళ్ళని పట్టుకు తినేసేవిట. ఈ రకంగా ఆకాశం అంతెత్తు చెట్లు పెరిగి 10,000 సంవత్సరాలు గాలిని కూడా నిరోధించేశాయి, ప్రజలను ఏ పని చేయనివ్వకుండా చేశాయి, ప్రజా నష్టం క్షయం కలగజేశాయి. నీళ్ళల్లోంచి పైకి వచ్చినటువంటి వీళ్ళు ఆ ప్రచేతసులు ఆ చెట్లను చూశారు. దివ్య దృష్టితో చూడగా వాళ్ళకి అర్థమయ్యింది, అమ్మమ్మ చెట్లలారా ఎంత పనిచేశారు, ఈ భూమండలాన్ని నాశనం చేసేసారా, ప్రజాక్షయము భూమండల క్షయము చేసేస్తున్నారు మీరు అనుకుని సర్వే కృత ప్రచేతసః ఆగ్రహించారు, పళ్ళు పటపట కొరికారట ఆ ప్రచేతసులు. ముఖేభ్యో వాయుమగ్నించ తే సృజన్ జాతమన్యవః. వాళ్ళు వెంటనే రోషంతో ఉఫ్ అని ఒక్కసారి పెద్ద గాలి విడిచిపెట్టారు. ఆ గాలి విడిచిపెట్టడంతో ఉఫ్ అనడంతో ఆ నోట్లోంచి గాలి వచ్చిందిట. ఆ గాలితో పాటు అగ్ని పుట్టిందట, తపశ్శక్తి అగ్ని పుట్టి ఆ నోట్లో గాలితో పాటు అమాంతంగా వెళ్ళి ఆ చెట్ల మీద దాడి చేసింది. వాయువు వల్ల చెట్లు పడిపోయాయి, ఈ అగ్ని వెంటనే దాని వెనకాతలే పుట్టి ఆ చెట్లను భస్మం చేయడం మొదలెట్టింది. ఈ విధంగా ప్రచండ అగ్నిజ్వాలలు పుట్టి కొన్ని వేల వృక్షాలను నిమేష మాత్రంలో చుట్టుముట్టి ఆవరించి బూడిద కుప్పలు చేసి పెట్టేశాయట. ఎన్నో విషవృక్షాలు నాశనమైపోయాయి, ప్రజాక్షయం చేసేటటువంటి భూమికి ఇబ్బంది కలిగించేటటువంటి ఆ వృక్ష జాతిని అంతటినీ కూడా అగ్నిజ్వాలతో భస్మం చేసి పారేశారట ప్రచేతసులు. ఆ భయంకర వృక్షాలన్నీ మలమల మాడిపోతూ ఉంటే అగ్నిజ్వాలలు ఆకాశాన్ని అంటేసాయి ఏకంగా, వృక్షములన్నీ నాశనం అయిపోవడం మొదలుపెట్టాయి. అప్పుడు చంద్రుడు చూశాడు, వారి వారి వీళ్ళ ఆగ్రహంలో ప్రజలకు నాశనం కలిగించే చెట్లతో పాటు మొత్తం చెట్ల నాశనం చేసేసేటట్టున్నారు. ఇప్పుడు ఈ మంట వెళ్ళి మిగతా అడవులకు కూడా చుట్టుముట్టిందంటే ఇక భూలోకంలో చెట్లుండవు, అసలు చెట్లు లేకపోతే అడవులు లేకపోతే భూమండలం క్షయమైపోతుంది అని భయపడిపోయాడు ఆయన. విషవృక్షములను మాత్రమే నాశనం చెయ్యాలి తప్ప సమస్త వృక్షాలను ధ్వంసం చెయ్యకూడదు. అందుకని అక్కడికి చంద్రుడు ప్రత్యక్షమయ్యాట. ప్రత్యక్షమై కోపం యచ్చత రాజానః శృణుధ్వం చ వచో మమ సంధానం వః కరిష్యామి సహక్షితి రుహైరుఖం. ఓ మహారాజులారా, మనువంశంలో జన్మించారు, పృథు చక్రవర్తి మనువులే మీరు, అటువంటి మీరు ఇంతటి ఆగ్రహం పొందారా, కించిత్ కాలం క్రితమే కదా వాసుదేవ దర్శనం పొందారు, అయినా మీలో కోపం